Punjabi Hari.
अस्यानुभावं भगवान् वेदगुह्यतमं शिवः देवर्षिर्नारदः साक्षात् भगवान् कपिलो नृपा तात्पर्य मरियु भाष्यम कृष्ण कृपामूर्ति श्री भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद इस्कॉन संस्थापकाचार्य तात्पर्य ओ राजा శివుడు దేవర్షి అయిన నారదుడు భగవదవతారమైన కపిలుడు మొదలగు వారందరూ ఇతని మహిమలను ప్రత్యక్ష అనుభవం ద్వారా పరమ గోప్యముగా నెరిగి ఉన్నారు. భాష్యము శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తులందరూ భావుకులై ఉన్నారు, అనగా పలు విధములైన దివ్యముకు ప్రేమయుక్త సేవలలో భగవాను మహిమలను తెలిసిన వారిని భావము. భగవానుని ప్రధాన రూపమునకు అసంఖ్యాక విస్తారములున్నట్లే అతని శుద్ధ భక్తులు సైతము అసంఖ్యాకములుగా ఉన్నారు. వారందరూ పలు విధములైన రసభావనల్లో భక్తియుక్త సేవలో నియుక్తులయ్యుందు. భగవానుని పరమభక్తులు 12 కలరు: బ్రహ్మ, నారదుడు, శివుడు, సనక సనందనాదులు, కపిలుడు, మనువు, ప్రహ్లాదుడు, భీష్ముడు, జనకుడు, సుఖదేవ గోస్వామి, బలిమహారాజు, యమధర్మరాజు అనేటి వారలే ఆ 12 మంది. ఆ విధముగా భగవన్ మహిమలు నెరిగిన ఈ 12 మందిలో ఒకడైన భీష్ముడు ఇచ్చట కేవలము 3 నామములనే ప్రస్తావించినాడు. రోమాంచము, కంపనము, అశ్రువులు, స్వేదము వంటి లక్షణములను భక్తి తన్మయతలో ప్రదర్శించు భక్తుడే అనుభవమును గూర్చి ఎరుగగలడని నవయుగపు ఆచార్యులలో ప్రముఖులైన విశ్వనాథ చక్రవర్తుల వారు పలికి ఉన్నారు. భగవానుని మహిమలను గూర్చి స్థిరమైన అవగాహన ఏర్పడినప్పుడు అట్టి భక్తి లక్షణములు మరింతగా వృద్ధి నొందగలవు. అటువంటి భావములే యశోదాకృష్ణుల నడుమ శ్రీకృష్ణుని తాళతో బంధించుట మరియు అర్జునుని యొక్క ప్రేమ కారణమున భగవాను రథసారథ్యము వహించుట ఎందు ప్రదర్శింపబడినది. భక్తులకు అతడు లొంగియుండుట చేతనే ఆ లీలలు ప్రదర్శింపబడినవి. భగవాను లీలల్లో అది మరి ఒక విశేషం. సుఖదేవ గోస్వామి మరియు సనక సనందనాథులు ఆధ్యాత్మిక స్థితిని పొందియున్నను భగవానుని వేరొక భావముచే ఆకర్షితులై శుద్ధ భక్తులుగా మారిరి. భగవానుడు భక్తులకు కలుగుజేయు కష్టములు కూడా వారిరువురి నడుమ కొనసాగు ఒక రకమైన ఆధ్యాత్మిక భావమే అయ్యున్నది. కనుకనే శ్రీకృష్ణుడు, నేను నా భక్తుని కష్టమునకు గురిచేయుదును, అంతటా అతడు నా దివ్యముగు భక్తిభావములో మరింతగా పవిత్రుడు కాగలడు అని పలికి ఉండెను. భక్తుడైన వాణిని కష్టములకు గురి చేయుట ఎన్నది కేవలము అతనిని మిథ్యాపూర్ణమైన భౌతిక సంబంధముల నుండి ముక్తి గావించట కొరకే జగమునందలి లౌకిక బంధములు భౌతిక ఆనందముపై ఆధారపడి ఉండగా అట్టి ఆనందము భౌతిక సంపత్తులపై ఆధారపడి ఉండను. కనుక అటువంటి భౌతిక సంపత్తులు భగవాను నుంచే హరింపబడినచో భక్తుడు నూటికి నూరు పాళ్ళు భగవాను దివ్యమగు భక్తియుక్త సేవకే ఆకర్షితుడు కాగలడు. ఈ విధంగా భగవానుడు భౌతిక స్థితి అనడి పంకము నుండి పతిత జీవుని ఉద్ధరించును. అనగా భగవాను నుంచే భక్తునకు కలిగించబడు కష్టములు పాపకర్మల వలన కలిగడి కష్టములకు పూర్తిగా భిన్నమైనవి. శ్రీకృష్ణుని యొక్క ఇట్టి దివ్య మహిమలు మహాజనులైన బ్రహ్మదేవుడు, శివుడు, నారదుడు, కపిలుడు, సనక సనందనాథులు, భీష్ముడు వంటి వారులకు ప్రత్యేకముగా సువిదితములు. పూర్వము తెలిపినట్లుగా వారి కరుణచే అట్టి మహిమలను మనుజుడు గ్రహింపగలడు.
విష్ణుపాదయ కృష్ణ ప్రేష్ఠాయ భూతవేదాంత స్వామి నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశితాయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
భీష్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. భీష్ముడు అంపసైపై ఉండి చెబుతూ ఉన్నాడు ఏమని, కృష్ణుడి గురించి, కృష్ణుడు ఏ విధంగా భగవంతుడు అనేది. అతని యొక్క మనం పూర్వ శ్లోకాల్లో చూసాం ఏమిటంటే భగవంతుడు అచింత్య గుణస్వరూపుడు, అతన్ని పూర్తిగా అర్థం చేసుకోలేము. అన్ని లక్షణాలని భగవంతుని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎవరైతే దుష్కృతులైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా కృష్ణుని అర్థం చేసుకోగలిగే శక్తి ఉండదు అని మనం చూసాం. ఈ శ్లోకంలో అంటే మహాజనుల్లో ఒకడైన భీష్మదేవుడు, 12 మంది మహాజనులు ఉన్నారు అక్కడ, అందులో కేవలం భీష్ముడు 3 పేర్లు మాత్రమే ఇక్కడ చెప్పబడడం జరిగింది భీష్ముడి ద్వారా. ఎవరు వాళ్ళు? శివుడు, నారదుడు, దేవర్షి నారదుడు, భగవద్ అవతారమైన కపిలుడు, భగవంతుని యొక్క అవతారం కపిలుడు, అతను కూడా మహాజనుల్లో ఒకడుగా పరిగణింపబడుతూ ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఏమర్థం చేసుకున్నారు? ప్రత్యక్ష అనుభవం. ఇది భక్తియుక్త సేవ అనేది ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమ వ్యయం. అంటే ఈ భక్తియుక్త సేవ అనేది ప్రత్యక్షంగా మనం ఆత్మ ద్వారా అనుభవించేదే కానీ ఈ సేవలో వచ్చే ఆనందం గురించి మనం ఏ భౌతికమైన విషయాల ద్వారా, భౌతికమైన వివరణ ద్వారా, మనం చెప్పడం మాటల ద్వారా పూర్తిగా దాన్ని అర్థమయ్యేటట్లు చెప్పడం చాలా కష్టం. ప్రత్యక్ష అనుభవం ద్వారా పరమ గోప్యంగా వాళ్ళు ఎరిగి ఉన్నారు. వాళ్ళు దాన్ని ఇంకా వాళ్ళ హృదయంలోనే ఉంచుకున్నారు. పరమ గోప్యంగా వాళ్ళు తెలుసుకున్నారు అవన్నీ కూడా. ఎందువల్ల ఇక్కడ గోప్యం అంటే ఇటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అందరికీ లభించదు. ఎవరైతే కృష్ణుడికి శరణాగతి పొందుదాం, పూర్తిగా శరణాగతి పొందుదాం అనే ప్రయత్నంలో నిరంతరం ఉంటారో వాళ్ళకే కృష్ణుడు వాళ్ళ యొక్క హృదయంలో ఉన్న అంటే అనర్థాలను అన్నింటిని తీసివేసి వాళ్ళకి ఈ అష్టసాత్విక వికారాలు అన్నీ ఉన్నాయి తెలుసు కదా. ఏమిటి ఇక్కడ కొన్ని ఇచ్చారు? కంపనం, అశ్రువులు, స్వేదం వంటి లక్షణములు భక్తి తన్మయతలో ప్రదర్శించే భక్తుడే అనుభవమును గూర్చి ఎరుగగలడు అని విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లో చెప్తున్నారు. ఏమని, ఎవరు ఈ యొక్క అనుభవం అంటే ఈ అష్టసాత్విక వికారం గురించి తెలుసుకోగలడు అంటే ఇటువంటి ఇటువంటివి అతనిలో కలిగినప్పుడు. అతనిలో ఎప్పుడు కలుగుతాయి ఇవి? ఎప్పుడు కలుగుతాయి అంటే పూర్తిగా శరణాగతి అవుతాడు అప్పుడు. దాంతోపాటు కృష్ణుడి యొక్క తత్వం అంటే కృష్ణుడి యొక్క నామ రూప గుణ లీలల గురించి అతనికి బాగా అర్థమైనప్పుడు, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు అప్పుడే అతనికి కలుగుతాయి. అంటే ఇంకా వ్యవసాయాత్మక బుద్ధి ఉండాలి. ఇంకా కృష్ణుడే తన యొక్క లక్ష్యం అనే విధంగా ఎవరైతే ఉంటారో, శరణాగతి పొందుతారో వాళ్ళు ఇటువంటి అష్టసాత్విక వికారాలు అనుభవించగలరు. వాళ్ళకి ఈ అనుభవం అంటే ఏమిటి అనేది తెలుసు. భావ, అనుభవ, రకరకాల స్థితులు ఉన్నాయి ఇందులో. అంటే భక్తి రసామృత సింధువులో వస్తాయి ఇవన్నీ కూడా. అంటే భక్తిలో ఎన్ని దశలు ఉన్నాయి, అనర్థ నివృత్తి, తర్వాత నిష్ట రుచి ఈ విధంగా. కానీ భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఏమని చెప్తున్నారంటే, ఏ భక్తుడైనా కూడా తనకు అష్టసాత్విక వికారాల అనుభవం కలిగినా కానీ అది బయటికి ప్రదర్శించకూడదు. ఏ విధంగా మనకి ఇక్కడ చూడవచ్చు, మహాజనులు వాళ్ళు ఎప్పుడు కూడా, యమధర్మరాజు కూడా ఒక వ్యక్తి, ఎవరు మహాజనులు, అతనికి కూడా ఎంతో అష్టసాత్విక వికారాలు ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే మహాజనులు అంటే శుద్ధ భక్తులు, భగవంతుడు. కానీ వాళ్ళు చేసే పనులు పూర్తిగా వాళ్ళ యొక్క భక్తికి మనము, అంటే మన దృష్టి నుంచి, భౌతిక దృష్టి నుంచి చూసినట్లయితే భిన్నంగా ఉంటాయి. అంటే జీవుల్ని ఎవరైతే పాపం చేశారో వాళ్ళని శిక్షించడం యమధర్మరాజు పని ఉదాహరణకి. కానీ ఆయనకి పూర్తిగా తెలుసు ఏమిటి, పూర్తి జ్ఞానం ఉంది కృష్ణుడే భగవంతుడు అని. కాబట్టి అతనికి కూడా ఈ అష్టసాత్విక వికారాలు కలుగుతూ ఉంటాయి. కానీ వాటిని ప్రదర్శించకుండా అతను ఎప్పుడు కూడా తన యొక్క సేవలు. అదేవిధంగా మనం కూడా భౌతిక సంసారంలో ఉన్నాం కనుక, మనం భక్తి చేస్తున్నాం కనుక, ఇంకా ముఖ్యంగా కలియుగం, బహుశా వాళ్ళు మహాజనులు ప్రదర్శించి ఉండొచ్చు కొన్నిసార్లు, కానీ మనకి మాత్రం కలియుగంలో భక్తిదాన సరస్వతి ఠాకూర్లు ఏమని చెప్తున్నారంటే, కలియుగంలో ఉన్న జనులు మోసం చేయడానికి చాలా ఎప్పుడు సిద్ధంగా ఉంటారనమాట జనాన్ని. కాబట్టి వాళ్ళు కూడా కపట వికారం, ఈ అష్టసాత్విక వికారం కపటంగా వాళ్ళు జనానికి చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఈ ఉద్యమంలో ఉంటారో, కృష్ణ చైతన్య ఉద్యమంలో, వాళ్ళు ఉన్న అవి మనసులో మాత్రం ఉంచుకొని అది స్వర్ణ, అంటే మన వ్యక్తిగతంగా ఉండాలన్నమాట అవన్నీ, ఈ అష్టసాత్విక వికారాలు ఇవన్నీ కూడా. అందుకే గురువుతో వాటిని మనం ఏం చేసుకోవాలంటే, అవి నిజమైనవా లేదా అనేది, ఖచ్చితమైనవా కాదా అనేది కూడా మనం మన యొక్క ఆధ్యాత్మికంగా ఎవరి దగ్గర అయితే శిక్షణ తీసుకుంటున్నామో వాళ్ళతో మనం చర్చించాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఊహాజనితంగా మనకు కూడా ఏదో కృష్ణ ప్రేమ లభించిందని, ఇందులో ఏంటంటే అష్టసాత్విక వికారాల యొక్క ప్రతిబింబం కూడా ఉంటుంది భక్తిలో ముందరకు వెళ్ళగా. అంటే అది కేవలం నిజమైన అష్టసాత్విక వికారం యొక్క ఒక ఛాయ అన్నమాట, ఛాయ కొద్దిగా, చాలా కొద్దిగా. కానీ అంత మాత్రమే మన హృదయంలో ఉన్న కామం, క్రోధ లోభ ఇవన్నీ ఉన్నాయన్నమాట, శుద్ధి కాలేదు. అయితే ఎవరైతే ఈ శుద్ధి పొందిన వాళ్ళు ఉంటారో వాళ్ళు నిజానికి బయటికి చూపించకూడదు అని చెప్తున్నారు. లేదంటే చాలా, అంటే రకరకాలుగా జనాలు మోసం. అందుకనే చైతన్య మహాప్రభు యొక్క ఇంకొక ఉద్దేశం ఏమిటి, అతను నేరుగా భగవంతుడని అందరికీ చెప్పకపోవడం. అంటే కలియుగంలో అందరూ కూడా ఈ విధంగా మోసపూరితమైన వాళ్ళు ఉంటారు కనుక, ఇతరులను మోసం చేయడానికి సిద్ధంగా ఉంటారు కనుక. ఎవరైతే భక్తులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఈ అష్టసాత్విక వికారాన్ని చూపిస్తూ జనాలకి చూపించకుండా వాళ్ళు వాళ్ళ యొక్క ప్రచారంలోనూ వాళ్ళ సేవలోనూ నిరంతరం నిమగ్నం అని చెప్తున్నారు. అందుకని భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు కంటే ముందల ఉన్న ఆచార్యులు సిద్ధ ప్రణాళి అనేది ఒకటి ఉండే, దాని ద్వారా వాళ్ళు ఏ విధంగా సాధన, అంటే వాళ్ళ ఆధ్యాత్మిక ప్రపంచంలో వాళ్ళ యొక్క స్థితి ఏమిటి ఇవన్నీ చెప్పడం, ఎవరైతే ఉన్నత పొందున్నారో వాళ్ళకి. అందువలన కానీ భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు దాన్ని పూర్తిగా దాన్ని తీసేశారనమాట. ఎందువలనంటే దీనివలన ప్రతి ఒక్కళ్ళకి కూడా, అంటే ఎందుకు అర్హత లేని వాళ్ళకి కూడా ఇవ్వడం, వాళ్ళకు కూడా చెప్పడం ఇలా ఉన్నారని, వాళ్ళు ఏదో సెంటిమెంటల్గా మానసిక కల్పనలో ఉండిపోవడం, నిజానికి అనర్థాల నుంచి బయటపడకుండా చేయడం వలన అనేక రకాలుగా, అంటే తప్పు ద్రోవలు పెడద్రోవలు పడుతున్నారు అని చెప్పి దాన్ని ఆపేశారు. ఎందువలనంటే ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నతి పొంది శరణాగతి పొందుతారో వాళ్ళకి జ్ఞానం, శాస్త్రం ఏం చెప్తుందంటే జ్ఞానం అనేది పూర్తిగా హృదయంలో వాళ్ళకి సాక్షాత్కారం అవుతుంది. అలానే భక్తిదాన సరస్వతి ఠాకూర్ల వారి కంటే పూర్వం ఉన్న ఆచార్యులు వాళ్ళందరూ కూడా చెప్పడం, ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఉన్నతి పొంది ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెప్పేవాళ్ళు. ఈ రోజుల్లో అది అందరికీ చెప్తున్నారని దాన్ని ఎందుకు ఆపేశారంటే, ప్రతి ఒక్కరు నేను తెలుసుకోవాలి నేను తెలుసుకోవాలని అది మానసికంగానే చేస్తారు. కానీ నిజంగా అనర్థాల నుంచి బయటపడాలి, శరణాగతి పొందాలి అనేది పక్కన పెట్టేస్తారు. అందువలన దాన్ని భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఆపేశారు. కాబట్టి కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, ఎవరైతే తేషాం ఏవానుకంపార్థం 10వ అధ్యాయం అహమజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్తో జ్ఞానదీపేన భాషత, అంటే ఎవరైతే నిరంతరం కృష్ణుడికి సేవ చేస్తూ ఉంటారో నేను వారి ఏడ ప్రత్యేక కరుణను చూపుట కొరకు వారి హృదయమునందు వసించు తేజోమయమైన జ్ఞానదీపం చే అజ్ఞాన జనితముకు అంధకారమును నశింపజేస్తానని చెప్తున్నాడు కృష్ణుడు. అంధకారాన్ని ఎవరైతే సతతం కీర్తయంతోమో, అంటే కృష్ణునే కీర్తిస్తూ ఉన్నారో, కృష్ణుడి కోసమే పనిచేస్తూ ఉన్నారు ప్రతి పని కూడా. అతను వాళ్ళ అటువంటి వాళ్ళ యొక్క హృదయంలో ఉన్న అంధకారాన్ని కృష్ణుడే స్వయంగా తీసేస్తాడు. వాళ్ళ హృదయంలో వాళ్ళకి కృష్ణుడు కనిపిస్తాడు. కానీ మనం అనర్థాలు కలిగి ఉన్నాం. మనం ఈ స్థితికి మన యొక్క లక్ష్యం ఏంటి? ఇటువంటి స్థితి కలిగి ఉండాలని కోరుకోవాలి. అష్టసాత్విక వికారాలు ఉన్న స్థితి ఎందువలనంటే ఆ స్థితి ఇంకా భగవంతుడి యొక్క సేవకి ప్రేరణిస్తుంది. అది కావాలని కోరు. ఎందువలన? దానివల్ల మనం ఆనందించడానికి కాదు. అవన్నీ మనకి వికారం ద్వారా మనం ఆనందంగా ఉంటామని కాదు, అది భగవంతుడి యొక్క సేవకి ప్రేరణిస్తుంది. కాబట్టి మనం అది మన యొక్క లక్ష్యం ఏమిటి? నేరుగా కృష్ణుడిని మన యొక్క హృదయంలో చూడడం. హృదయంలోనే కాదు, ప్రతి అణువును కూడా చూడవచ్చు. ఎవరైతే శుద్ధ భక్తులైన వాళ్ళు ఉన్నారో ప్రతి క్షణం వాళ్ళు కృష్ణుని చూస్తారు. కానీ మనం ఇప్పుడు ఆ స్థితిలో లేము. ఆ స్థితికి వెళ్ళాలంటే మనం ఎప్పుడు కూడా నిరంతరం మన యొక్క అనర్థాలపైన పనిచేస్తూ ఉండాలి. అంటే అనర్థాలని ఏంటి? భక్తుడి యొక్క లక్షణం భక్తివినోద ఠాకూర్ గారు కూడా చెప్తున్నారు. ఏంటంటే ఎవరైతే సాధకుడైన వాడు ఉన్నారో, సాధకుడైన వాడు తనలో ఉన్న అనర్థాలు ఏమిటని కూడా తెలుసుకుంటూ ఉండాలి. కేవలం ఏదో చేస్తున్నాం మూకుమ్మడిగా నామం చేస్తున్నాం సేవ చేస్తున్నాం అంటే కాదు, మనలో ఏమి లోటు ఉంది, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ మనకు కామం వస్తుంది, ఎక్కడ లోపంతో ప్రవర్తిస్తున్నాం అనేది నిరంతరం మనం తెలుసుకొని వీటి నుండి బయటపడాలి. అంతేగాని కేవలం నామం చేస్తున్నాం అంతా బాగానే ఉందని వెళ్తూ ఉంటే అనర్థాలు అనేవి కొన్ని ఉంటాయి, అవి ఇంకెప్పుడు అంతే ఉంటాయి మనతో, వాటి నుంచి బయటపడలేం. అదే సాధన అంటే. లేదంటే ఇంకేమన్నా సాధన? అందరూ జపం చేస్తుంటారు, అందరూ నామం చేస్తారు, సేవ చేస్తున్నారు, మరి ఇంకేంటి మనం చేసే సాధన అంటే ఇది. అనర్థ స్థితిలో ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారంటే మనమందరం కనిష్ట స్థాయిలో మనమందరం మనలో ఏమేమి ఉన్నాయి అనర్థాలు అనేవి నిరంతరం చూసుకోవాలి. వాటిని ఇతర భక్తులతో ఉన్నది పొందిన వాళ్ళతో చర్చించి వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం ఈ అనుభవ అనేది అంటే ఈ యొక్క అష్టసాత్విక వికారం అనేది ఎలా ఉంటుంది, ఏది నిజమైంది, ఏది కపటమైంది అని కూడా మనం అర్థం చేసుకోగలం. ఇంకా ఇక్కడ ఏమంటున్నారు, కృష్ణుడు స్వయంగా కష్టాలు ఇస్తానంటున్నాడు. ఆ కష్టాలు కూడా ఉన్నతి పొందిన భక్తులకి ఈ యొక్క అది ఒక వైవిధ్యం అన్నమాట. వైవిధ్యం అంటే వెరైటీ భక్తియుక్త సేవలో. అది కూడా వాళ్ళకి ఆనందం ఇస్తుంది భగవంతుడు కష్టాలను ఇచ్చిన. ఎందువల్లంటే వాళ్ళు అనుకుంటారు భగవంతుడు నాకు కష్టాలు ఇస్తున్నాడు అంటే నన్ను భగవంతుడు గుర్తుంచుకున్నాడు, ఆయన నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇంకా ఎవరికి ఇస్తాడు ఎక్కువ కష్టాలంటే అనర్థ స్థితిలో ఉన్న భక్తులకి. కానీ మనం కృత నిశ్చయం ఉంది భక్తి పూర్తిగా శుద్ధ భక్తుడు అవ్వాలని, కానీ అనర్థాలు పూర్తిగా అతని హృదయం నుంచి పోలేదు. అటువంటి భక్తులకి కృష్ణుడు ఇస్తాడు కష్టాలు. అంతేగాని మనం అనర్థాలు ఉన్నాయి బాగానే ఉంది అంతా బాగానే ఉంది ఇంత చాలు అనుకుంటే కృష్ణుడి కష్టాలు ఇవ్వడు వాళ్ళకి. ఎందువలన ఇది చాలు అనుకున్నప్పుడు అటువంటి వాళ్ళకి కష్టాలు ఇస్తే కృష్ణుడు వీళ్ళు పూర్తిగా భక్తిని వదిలేస్తారు. కాబట్టి వాడు ఆ స్థితిలో ఇంకా అలా ఉండిపోతాడు. కానీ ఎవరైతే కృతనిశ్చయంతో లేదు నా పూర్తిగా అనర్థాలు నివృత్తి జరిగి కృష్ణ ప్రేమని పొందాలి అని కృతనిశ్చయంతో నిరంతరం ఈ ప్రయత్నం మనం చేస్తున్నాం కదా, ఏదైతే ఉందో అనర్థాల నుంచి బయటపడి, అటువంటి వాళ్ళకి కృష్ణుడి కష్టాలు ఇస్తారు. ఇంకా ఎవరికి అనుభవం అర్థమైంది, కృష్ణుని తత్వత అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడే నిజంగా అవి అష్టసాత్విక వికారాలు అనేవి అనుభవంలోకి వస్తాయి వాళ్ళకి, లేదంటే అందరికీ రావు. కాబట్టి కృష్ణుడు కష్టాలు అందరికీ కూడా ఇవ్వడం, ఎవరికైతే అదే నిజానికి చెప్పాలంటే అది కూడా కొంత అర్హత. ఇక్కడ చూడండి, మహాజనులందరికీ కూడా తెలుసు ఇక్కడ చెప్తున్నారు ఏమని, శ్రీకృష్ణుడి యొక్క ఇట్టి దివ్య మహిమలు, ఇవన్నీ కూడా మహిమలే, కృష్ణు యొక్క మహిమలు. ఈ విధంగా శుద్ధ భక్తులకి ఎవరైతే శుద్ధ భక్తి పొందాలనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ కష్టాలు కూడా అనేది మహిమలు. మహాజనులైన బ్రహ్మదేవుడు, శివుడు, నారదుడు, కపిలుడు, సనక సనందనాథులు, భీష్ముడు వంటి వారు ప్రత్యేకంగా వంటి వాళ్లకు ప్రత్యేకంగా సువిదితములు, వాళ్ళకి పూర్తిగా తెలుసు వీటి గురించి. కాబట్టి ఎవరైతే శుద్ధ భక్తులు అవ్వాలనుకుంటున్నారో, శుద్ధ భక్తిని అంటే కృష్ణ ప్రేమను పొందాలనుకుంటున్నారు వాళ్ళు ఇవన్నీ కూడా తత్వత అర్థం చేసుకోవాలి. తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అది అప్పుడే మనం ఉన్నది పొందగలం. ఇంకా ఈ అనర్థ నివృత్తి నుండి బయటపడాలి అనే కృతనిశ్చయంతో నిరంతరం ప్రయత్నం చేయాలి. అప్పుడే కృష్ణుడు మన హృదయంలో ఉండి మనకి కావాల్సిన నిర్దేశకత కృష్ణుడే ఇస్తాడు స్వయంగా, అటువంటి జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. అష్టసాత్విక వికారాలు, అష్టసాత్విక వికారాలు అంటే ఉదాహరణకి ఇక్కడ ఈ శ్లోకంలో ఇచ్చారు ఏంటి, కంపనం అంటే శరీరం కంపించడం, కళ్ళెమట నీళ్లు రావడం, చెమట పడుతుంది శరీరం, ఇంకా వెంట్రుకలు నిక్కబొడుచుకోవడం, ఇవన్నీ అష్టసాత్విక వికారాలు అన్నమాట. రోమాంచము, కంపనము, అశ్రువులు, స్వేదము. భక్తి రసామృత సింధువులో పూర్తిగా వివరణ అష్టసాత్విక వికారాలు ఏంటి, అందులో స్థాయిలు ఏంటి, భావ అనుభవ స్థాయి భావ రకరకాల స్థితులు ఉన్నాయన్నమాట భక్తిలో, అవన్నీ పూర్తిగా వివరణ ఉన్నాయి. తప్పకుండా చదవాలి ఎవరైతే సాధకులైన ఉంటారో అందరూ భక్తి రసామృత సింధు పుస్తకం. నిజమే, అందుకే మనం ఏమని చెప్తామంటే ఎవరైతే వాళ్ళకి అడుగు జాడులో ఇంకా చెప్పాలంటే మన ప్రభుపాదుల వారు కూడా మహాజనులకి ఎంత చెప్పుకోవచ్చు, మనం శుద్ధభక్తి చేస్తున్నారు కదా. ఎవరైతే శుద్ధభక్తులైన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా మహాజనులు, మహాత్మా అని అంటున్నారు. మహాజనులు అంటే మహా, కానీ మనం శాస్త్రంలో ఇప్పుడు ఒక ఉదాహరణ అనేది ఉండాలి, శాస్త్రంలో రాయాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళ గురించి వ్యాసదేవుల వారు వీళ్ళందరూ అని చెప్పి రాయలేరు. కానీ వీళ్ళకి ఎందుకు ఇచ్చారంటే వీళ్ళకి ఒక ప్రత్యేకమైన స్థితి ఉండి ఉంటుంది. భగవంతుడు నిర్దేశించాడు, వ్యాసదేవుడు స్వయంగా భగవంతుడి యొక్క అవతారం కాబట్టి ఆయన ఏ ఉద్దేశంతో రాశారనేది అదే. మరి మనం ముందర శ్లోకాలు తెలుసుకున్నాం ఏమిటి, కృష్ణుడి గురించి పూర్తిగా అర్థం చేసుకోలేమో అని, ఇది కూడా ఒకటి అటువంటిది అన్నమాట. అలానే వీళ్ళు మహాజనులు కాదని ఏం కాదు, మీరు చెప్పినట్లే అందరూ కూడా తప్పకుండా మహాజనులే. కానీ వీళ్ళ గురించి ఎందుకంటే శాస్త్రంలో ఒక అంటే తెలుసుకోవడానికి, అందరూ తెలుసుకోవడానికి, అందరూ గుర్తుంచుకోవడానికి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలని. ఎందుకంటే ఇంక ఇలా అందరి గురించి ఇవ్వచ్చు మనం, అందుకే కదా ప్రవచనంలో మనం చెప్పుకుంటున్నాం వాళ్ళందరి గురించి. ప్రవచనం చర్చించుకునేటప్పుడు మనం వాళ్ళందరి గురించి, హనుమంతుడు, మిగతా అందరి భక్తుల గురించి చెప్పుకుంటాం. బహుశా దీనికి ఇంకా ఎవరైనా వివరణ ఇవ్వగలరా, నాకు మాత్రం అంతే తెలుసు. ఎందువల్లంటే కపిలుడు పుట్టిన తర్వాత వాళ్ళ తల్లికి జ్ఞానం ఇచ్చి దేవగతికి తిరిగి ఇళ్ళు వదిలి వెళ్ళిపోతాడు అన్నట్టు. అంటే ఒక మునిలాగా తిరిగి భగవంతుడి అంటే గృహస్థాశ్రమం ఇవన్నీ ఉండవు. ఛాయ అంటే నిజమైన అష్టసాత్విక వికారం యొక్క ప్రతిబింబం. అందులో కొన్ని కొన్ని రావచ్చు, ఉదాహరణకి మనకి రోమాలు నిక్కబొడుచుకోవడం, కంపనం జరగడం, కొన్ని అవును. అవన్నీ సాధారణంగా అవన్నీ ఛాయ అయి ఉంటుంది, అష్టసాత్విక వికారం యొక్క ఛాయ. అంతేగాని అది పూర్తిగా అష్టసాత్విక వికారం కాదు. ఎందువల్లంటే అలాంటి వాళ్ళు ఇంకా తిరిగి ఇంకా భౌతిక సంసారంలో ఉద్యోగం చేయడం ఇవన్నీ వాటి గురించి పూర్తిగా నిజమైనది వస్తే ఇంక ఇవన్నీ ఏం పట్టవాళ్ళకి, కేవలం భగవంతుని నామం చేయడంలో సేవ చేయడంలో అనే నిమగ్నం అయి ఉంటారు. అలానే పూర్తిగా ఇంకా ఉద్యోగం చేయకుండా ఉండడని మనం చెప్పలేము. ఒక గృహస్థుడు ఉంటే అష్టసాత్విక వికారం కలిగి ఉండొచ్చు, కానీ అదే సమయంలో ఉద్యోగం కూడా చేస్తూ ఉండొచ్చు తన యొక్క బాధ్యత కాబట్టి, అదే మనం చెప్పడం కష్టం. అంటే వాళ్ళు ఎప్పుడైతే చేస్తున్నారో ఆ కాలంలో వాళ్ళు చాలా తీవ్రంగా దాని గురించి ఆలోచించడం, దానిపై వాళ్ళ మనసు లగ్నం చేయడం వలన అలా జరుగుతుంది. కృష్ణుడి యొక్క కృప, భక్తుల యొక్క కృప వాళ్ళపై ఉన్నా కూడా జరగచ్చు. దీనికి ఇది కారణం అని నిర్దిష్టంగా చెప్పడం కష్టం. అందరికీ ఉంటుంది, లక్ష్మీదేవి, రాధారాణి, వీళ్ళందరూ మహా విప్రలంబ మహాభావ. రాధారాణి అత్యున్నతమైన స్థితి, రాధారాణి ఆమె పొందినంత స్థితి ఇంకెవరు పొందలేదు. అంటే అష్టసాత్విక వికారాలు విప్రలంబ మహాభావ అంటే గ్రంథరాజ శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై.